జ్వాలాకుల్ గారు ఇచ్చిన వైట్ మ్యాజిక్ అనే ఉద్గ్రంథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇవాళ కొన్ని విషయాలు చర్చించుకుంటాం. దాంట్లో కిందటిసారి ఏం చేసామంటే మనం సెంటర్స్ అనే దాని దగ్గరకు వచ్చే చక్రాలు, మనలో ఉన్న చక్రాలు, ఈ చక్రాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు చెప్పారు, ప్రజ్ఞా విలాసం చాలా బాగుంటుంది, అవన్నీ చాలా ముఖ్యమైనవి. కాకపోతే మనం ప్రస్తుతం చక్రాల మీద ధ్యానం కానీ చక్రాల గురించి ఊరికే అలా తెలుసుకోవడమే తప్ప వాటి ధ్యానాలు అవి ఏం చెయ్యం. ఇప్పుడు అవి ఎప్పుడు చెయ్యాలో, ఎలా చేస్తే అవన్నీ సరిగ్గా వస్తాయో అవి జ్వాలాకుల్ మహర్షి గారు మెల్లిమెల్లిగా చెప్తారు, అప్పుడే దానికి సమయం లేదు రాలేదు. మాస్టర్ కూడా ఇచ్చినవన్నీ కూడా పంచతత్వాలు, పంచ తన్మాత్రలు, వాటికి సంబంధించిన ధ్యానం ఏదంతా చక్ర జాగరణ ఎక్కడా చెప్పలేదు. గాయత్రి మహావిజ్ఞానంలో కూడా ఇచ్చారు, కానీ అది ఆ ఫస్ట్ టెక్నిక్ అర్థమైతే తప్ప నెక్స్ట్ ఫాలో అవ్వదు. ఫస్ట్ టెక్నిక్ ఏమి ఇచ్చారు, గాయత్రీ మాతని మహాతేజస్వరూపంగా మన మన లోపల ఒక గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి పేరు ఏంటంటే ఇంద్రయోని అంటాం. అది లొకేషన్ కరెక్ట్గా తెలియాలి, అది తెలిసినప్పుడు అక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి అప్పుడు పని మొదలవుతుంది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మహా తేజస్సులో మన మనస్సుని లీనం చేయదు, మహా తేజస్సులో మన మనస్సు లీనమైనప్పుడు అది ఇంకేం చేస్తుందంటే మెల్లిగా ఆ తేజస్సే మన మనస్సుని తనలోకి కలిపేసుకొని తన రూపంగా మార్చేసుకొని మనస్సు తేజోరూపం అయిపోయిన తర్వాత ఆజ్ఞాచక్రం జాగృతం అవుతుంది. ఆజ్ఞాచక్రం జాగృతం అయ్యేంత వరకు అది అక్కడే ఉంటుంది, దాని అంతటది కదులుతుంది తప్ప ఇంక మనం చెప్పేది ఏం లేదు దానికి. నెక్స్ట్ ఆటోమేటిక్ గా అగ్నిచక్రంలో పదంతా అయిపోయిన తర్వాత విశుద్ధిలోకి అదే వస్తుంది. మనం ఊరికే చూస్తూ ఉండమే, విశుద్ధిలో కూడా అంత పని అయిపోయిన తర్వాత అనాహతంలోకి, ఆ తర్వాత మణిపూరకంలోకి. మణిపూరకంలో కూడా పని అయిపోయిన తర్వాత స్వాధిష్టానంలోకి, అక్కడ కూడా ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మూలాధారానికి వెళ్తుంది. ఆ రకంగా గురుదేవులు ఇచ్చిన చక్ర భేదనం గురించి గాయత్రి మహావిజ్ఞానంలో ఉంటుంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, అసలు ఆ మహాతేజస్వరూపంగా ఇంద్రయోని అనే ప్లేస్లోకి గాయత్రి మాతను ఆహ్వానించడం, దాంట్లో మన మనస్సు కరిగిపోవడం. ఎలాగైతే బంగారాన్ని కరిగించడానికి ఏం చేస్తారంటే, ఒక గ్రాఫైట్ క్రూసిబుల్ ఉంటుంది, ఆ గ్రాఫైట్ చిన్న గిన్నె లాంటిది, అది వేడి చేస్తే దాంట్లో బంగారం వేస్తే ఏమవుతుందంటే బంగారం ఊరికి ఎలా లిక్విడ్ లాగే మారిపోతుంది, అంత వేడి తట్టుకోగలదు గ్రాఫైట్. అలాంటి పోలికతో చెప్తారు అక్కడ గురువు గారు. అది వస్తే తప్ప మనం ఏం చేయలేం. అందుకని వినమ్మ, అందుకని ఏంటంటే మన ఈ చక్ర జాగరణల గురించి కానీ వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవట్లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటూ ఇవాళ మాస్టర్ గారు ఏమి ఇచ్చారంటే, మీరు ఎప్పుడూ నిరంతరము సహస్రారంలో లేకపోతే నిరంతరం ఆజ్ఞలో ఉండండి, దాని కింద దిగి రాకండి. అలాగ ఉండటం వల్ల ఏమవుతుందంటే, నిరంతరం అక్కడే ఉంచుకుని మనం జపం కానీ ధ్యానం కానీ అన్ని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కింది 5 చక్రాలు వాటికి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ జరగాలో అడ్జస్ట్మెంట్స్ అన్నీ జరుగుతాయి. వాటిని విడిగా డీల్ చేయక్కర్లేదు. అలాగే మాస్టర్ గారు, మాస్టర్ సివివి గారు ధ్యానంలో కూడా ఆజ్ఞాచక్రంలో వారిని తలుచుకుని కూర్చుంటే ఎలాగా, మిగతా పనంతా ఆయనే చేస్తారని వస్తుంది దాంట్లో. అక్కడ కూడా విడిగా ఒక చక్రాల మీద విడివిడిగా చేయడమే ఉండదు. ఇవ్వడం అయితే ఇచ్చారు కానీ చక్ర ధ్యానం అనేది ఏమి ఉండదు అక్కడ కూడా. అంతా కూడా ఆజ్ఞలో కానీ సహస్రారంలో కానీ లేకపోతే ఇంద్రయోని అని ఒకటి ఉంటుంది మనకు అక్కడ కానీ. అంటే ఇంద్రయోని స్థానం ఎక్కడంటే మనం నడినెత్తి మించి ఒక గీత ఊహించుకుంటూ కిందకు వెళ్తుంది, అలాగే 2 కనుబొమ్మల మధ్య నుంచి ఒక గీత తల వెనక వైపుకి వెళ్తుంది, అలాగే 2 చెవుల దగ్గర నుంచి ఒక గీత ఇటు చెవి దగ్గర నుంచి ఆ చెవికి వెళ్తుంది. ఈ 3 రేఖలు ఎక్కడ ఖండించుకుంటాయో అక్కడికి ఇంద్రయోని అంటాం. అక్కడికి పిలవాలి గాయత్రీమాతని మహాతేజస్వరూపంగా. అది ముందర ఊహించాలి, తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన కళ్ళకు కనిపించాలి, అప్పుడు దాంట్లో మన మనస్సుని కలిపేయాలి. ఇంత చేస్తే అప్పుడు అది జరుగుతుంది. కాబట్టి దట్ ఈజ్ చెప్పడం అయితే చెప్పారు కానీ దగ్గరుండి చేయిస్తే తప్ప అర్థం కాదు. మనం వాటి గురించి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం మనం రెండు సార్లు తెలుసుకున్న వాటిల్లో ముఖ్యంగా 3 సెంటర్స్ గురించి తెలుసుకోవాలి. మిగతా అన్ని సెంటర్స్ ఉన్నాయి కానీ, అంటే మొత్తం సెంటర్స్ 6 అందరికీ తెలుసు కదా, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. మూలాధారం అంటే కొత్తగా వింటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనం నేల మీద కూర్చున్నప్పుడు లేదా కుర్చీలో కానీ కూర్చున్నప్పుడు ఆ బేస్ ఏదైతే ఉందో, మన కూర్చున్నప్పుడు నేల మీద తగిలేదు కానీ కుర్చీలో తగిలేదు కానీ వెన్నుపోస చిక్క చివర అక్కడ మూలాధారం అంటాం. దాంట్లో 4 దళాలు ఉంటాయి. దాని కొంచెం పైన 4 అంగుళాల పైన స్వాధిష్టానం అంటాం. దాంట్లో 6 దళాలు ఉంటాయి. 6 దళాలు అంటే 6 శక్తులు అనమాట. 4 దళాలు అంటే 4 శక్తులు. ఆ తర్వాత సరిగ్గా బొడ్డు దగ్గర మణిపూరకం అంటాం. దాంట్లో 10 శక్తులు ఉంటాయి, 10 దళాలు. ఆ తర్వాత సరిగ్గా గుండె దగ్గర అనాహతం అంటాం. అక్కడ 12 శక్తులు, 12 దళాలు ఉంటాయి. అలాగే విశుద్ధిలో అంటే గొంతు దగ్గర మెడ 16 దళాలు ఉంటాయి, 16 శక్తులు అనమాట. దాన్ని విశుద్ధి అంటాం. ఆ తర్వాత 2 కనుబొమ్మల మధ్య మనం బొట్టు పెట్టుకునే ఆ ప్లేస్లో ఆజ్ఞ, అక్కడ 2 దళాలు ఉంటాయి. ఆ తర్వాత నడినెత్తిన సహస్రారం, అక్కడ సహస్రారంలో 1000 దళాలు ఉంటాయి. వీటిలో మొత్తంలో మనం ఇప్పుడు నేర్చుకునేవి ఏంటంటే 3, అది హృదయము అంటే చెస్ట్ దగ్గర ఉండేది, అదే అనాహతం. అలాగే విశుద్ధి గొంతు దగ్గర ఉండేది, తర్వాత ఆజ్ఞ. వీటికి సంబంధించిన కొన్ని తెలుసుకుంటారు వాళ్ళు. వాటితో పాటు అసలు సర్వీస్, ఇదంతా మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, ఒక దివ్య ప్రణాళిక ఉంది, ఆ దివ్య ప్రణాళికలో మనం పనిచేయాలి. దాని పేరే సర్వీస్. సర్వీస్ అంటే ఏదో ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం, మంచినీళ్ళు దాహం వేసిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే బట్టలు పంచి పెట్టడం, ఇవన్నీ సర్వీసే. కానీ అసలైన సర్వీస్ ఏంటంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక దివ్య ప్రణాళిక ఉన్నది, దాని గురించి మనం ఏం చేయగలము, అది చేస్తేనే సర్వీస్. మిగతా అన్ని కూడా సర్వీస్ కిందకు వస్తాయి. కానీ గురువుల దృష్టిలో రియల్ సర్వీస్ ఇది. దీంట్లో ఏంటంటే మన దగ్గర అందరి దగ్గర కూడా చాలా వరకు డీటెయిల్డ్గా భూమిపై స్వర్గావతరణ అని మాస్టర్ ఎన్నో చెప్పారు. కాబట్టి చాలామంది పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కాకపోయినా భూమిపై దివ్య అదే స్వర్గ అవతరణ అనే దివ్య ప్రణాళిక మన లక్ష్యము. మానవులందరూ దేవతలుగా మారితే ఆటోమేటిక్గా భూమి స్వర్గంగా మారుతుంది. కాబట్టి మనుషులు దేవతలుగా మారాలంటే ఏమేమి ఇచ్చారు మాస్టర్ గురువుగారు ఏమి ఇచ్చారు సాధనలు అవి చేసుకోవాలి. ఇవంతవరకు తెలుసు బాగుంది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రపంచం అందరికీ చెప్పమన్నారు కాబట్టి యాక్టివ్గా మనం ఆ కార్యక్రమాలు టేకప్ చేస్తాం. ఇంటింటా దేవస్థాపన లేదా ఇంట్లో యజ్ఞం ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నాం ఇలాంటివన్నీ చెప్పడంలో మనకు ఆ ప్లాన్ గురించి తెలుసు, ఆ ప్లాన్ డీటెయిల్స్ తెలుసు. అలాగే మనం చాలా సిన్సియర్గా పనిచేస్తాం. మనలో ఆ సిన్సియారిటీ మనలో ఆ సిన్సియారిటీ ఉంది జెన్యున్గా. అంటే మనం ఎక్కడ మనందరికీ ఖచ్చితంగా ఏ గోల్ రీచ్ అవ్వాలో తెలుసు, ఏ టైం లోపాలు అవ్వాలో కూడా తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత ఇంటింటా మీరు గాయత్రి చెప్పిన ఉపయోగం లేదు. చాలా హర్రీడ్గా అందరూ ప్రతి ఒక్కరికి గాయత్రి మంత్రం తీసుకువెళ్ళండి ప్రపంచంలో అందరి దగ్గరికి అని మాస్టర్ చెప్తున్నారు. అవన్నీ తెలిసినా కూడా గురువుల పనికి మనం అడ్డుపడతాం. గురువుల పనికి ఎవరు అడ్డుపడతారంటే శిష్యులే అడ్డుపడతారు. శిష్యులు కానివాడు అసలు అడ్డే పడలేడు. ఎందుకంటే వాడు ఈ పని చెయ్యాలని కానీ ఈ పని ఒకటి ఉందని కానీ ఇది చేస్తే బాగుంటుందని కానీ ఇవేమి తెలియవు వాళ్ళకి. ఓహో ఈయన దగ్గరికి వెళ్తే ఏదో మంచి జరుగుతుందని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ బాధలు పోగొట్టుకోవడానికి వస్తారు వాళ్ళు. కానీ మేము శిష్యులు అనుకుంటూ వెంట పరిగెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల గురువుకి కాళ్ళకు బంధాలు. వాళ్ళు ఎలాగా వాళ్ళు ఎలా బాధపడతారంటే గురువులు మనలో ఉండకూడని రెండు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు సిన్సియారిటీ ఉంటుంది. ప్రతి వాళ్ళు నిజంగా నిబద్ధంగా జెన్యున్గా పనిచేస్తారు. అందరికీ ప్లాన్ గురించి అవగాహన ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది అంతా ఉంటుంది. కానీ ఈ రెండు జై విజయుల్లాగా, జై విజయులు చెడ్డవాళ్ళేం కాదు మంచివాళ్ళే, రెండు ఉంటాయి. ఆ రెండు ఏంటంటే ఒకటి మన క్యారెక్టర్, శీల నిర్మాణం అని చెప్పుకున్నాం కిందటిసారి మనం, దాని గురించి కూడా ఇవాళ చెప్పుకుంటాం. ఒకటి క్యారెక్టర్, మన క్యారెక్టర్ మనకు చాలా గట్టిగా గొప్పగా కనిపిస్తుంది అనమాట, అది గురువు గడ్డు. అదేంటి మరి క్యారెక్టర్ లెస్గా ఉండాలా? క్యారెక్టర్ లెస్గా ఉన్నవాడు అసలు పనికిరాడు. కాబట్టి ఎలాంటి క్యారెక్టర్ ఉంటే గురువుకి పనికి వస్తుందో అలాంటి క్యారెక్టర్ మనం తయారు చేసుకోవాలి. గురువు గారి జీవిత చరిత్రలు అదే చెప్తారు. నేను ఆధ్యాత్మిక సత్యాలని నా జీవితంలో దినచర్యలో పాటించడానికి వీలుగా నేను వాటిని తయారు చేసుకున్నాను. ఒక సిలబస్ తయారు చేసుకున్నారు ఆయన, టైం టేబుల్ తయారు చేసుకున్నారు. దాని ప్రకారం ఏం చేశారు, ఆయన ఏ పని చేసినా అది బ్రహ్మవర్చస్సు వైపు నడిపించాలి. అలా ఉన్నాం లేదా మనం? అలాగే మనం చేస్తున్న పనుల వల్ల చాలా సింపుల్ రెండోది ఏంటంటే మనకు కానీ అవతల వాళ్ళకి కానీ దానివల్ల ఉపయోగం ఉందా? ఒక పుస్తకం చదువుకుంటున్నాం, దానివల్ల మనకన్నా ఉపయోగం ఉండాలి. ఆ పుస్తకం చదవటం వల్ల ఇంకొకళ్ళు ఎవరికన్నా మనం ఉపయోగపడేటట్టుగా ఉండాలి. రెండూ లేని పుస్తకాలు చాలా ఉంటాయి, రెండూ లేని టీవీ సీరియల్ బోర్డులు ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటాం, అవన్నీ చేస్తాం, కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే మనకి పనికొచ్చేవి చెయ్యం, ఇంకొకరికి పనికొచ్చేవి నేర్చుకోం. ఆ రకంగా మనం ఎందుకు పనికిరాం? అలాంటి వాళ్ళు, అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు గురువు పక్కన చేరారు అనుకోండి, ఆయన గడ్డు అది. ఎందుకంటే వాడు మారడానికి ఏమి ఉండదు, ఇంకోటి సాయం చేయడు. కాకపోతే ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన ఇంకెవరికి అందకుండా చేయడం ఎలాగా అని ప్లాన్లు వేస్తుంటాడు. అదొకటి క్యారెక్టర్. నెక్స్ట్ టెంపర్మెంట్. ఈ టెంపర్మెంట్లో అన్ని రకాలు ఉంటాయి. ఒకడు హాట్ టెంపర్ ఉంటుంది, అంటే షార్ట్ టెంపర్ ఉంటుంది, మాట్లాడితే కోపం వచ్చు, లేదా వాడు మొద్దులేలా పడి ఉంటాడు. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. అంటే అది పూర్తిగా రాజసికం ఉండకూడదు, మొత్తం తామసికం ఉండకూడదు, సాత్వికంగా ఉండదు. సాత్వికం అంటే బ్యాలెన్స్డ్. పనులు చేసేప్పుడు ఎప్పుడు ఉత్సాహం తెచ్చుకుని చెయ్యాలి. ఏమిటో ఇవన్నీ డివైన్ ప్లాంట్లు, ఇవి చేయకపోతే భూమి మనల్ని గెంటేస్తుంది. ఇది మాస్టర్ చెప్పారు, అమ్మో భయం వేస్తుంది కాబట్టి చేయాల్సిందే అని చేసినా కూడా గురువు పనికి అడ్డుపడతాం. ఎందుకంటే మనం అక్కడ ఫియర్ కాంప్లెక్స్తో పనిచేస్తున్నాం. ఫియర్ కాంప్లెక్స్తో పని చేయకూడదు. భౌతిక జగత్తులో ఏ రకమైన ఆలోచనలు, ఏ రకమైన మాటలు ఉన్నాయో మనం నిద్రపోయిన తర్వాత ఇంకో జగత్తులోకి వెళ్తాం. చాలామంది యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్తారు. యాస్ట్రల్ ప్లేన్ అంతా కూడా చాలా చిత్రంగా డిస్టర్బ్డ్గా చాలా కోపతాపాలతో కూడుకుని ఉంటుంది అనమాట. చాలా భయంకరమైన ప్లేన్ అది, మంచిది కాదు. మనం భౌతిక జగత్తులో ఎప్పుడు అలా చిరుగుళ్ళు ఆడుతూ ఉంటే నెక్స్ట్ నిద్రపోగానే అక్కడికే వెళ్తాం మళ్ళీ. కాబట్టి నిద్ర లేస్తూనే మళ్ళీ మనకు చిరుగుర్రులే తప్ప హ్యాపీగా ఉండదు. అలాంటి వాడు కనుక గురువు పక్కనే తిరుగుతూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పని కూడా పాపం ఆయన నెత్తినేసుకుంటాడు. ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే పని చేస్తారు కానీ వీటి వల్ల వాళ్ళకి ఎంతో కష్టం కలుగుతుంది. కష్టం కలగటం అంటే మనకు తెలుసు కదా, సులభంగా అయిపోయేది కొంచెం ఎక్కువ ఎఫర్ట్ ఇస్తే తప్ప అవ్వదన్నమాట. అది కష్టం అంటే ఊరికి ఎలా ఉప్పు అంటే పోయేది అని గోరుతో పోయేది గొడ్డలు అంటాం చూసారా, అలాగా చాలా క్యాజువల్గా చక్కగా హాయిగా చేయగలిగిన యజ్ఞం కూడా ఎంతో శ్రమ పెడితే తప్ప, ఎంతో శ్రమ పడితే తప్ప అవ్వని పరిస్థితి శిష్యులు కల్పిస్తారు. గురువు ఏం చేస్తాడు మరి? వీటన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన దేనికి సంబంధించిన వాడు కాదు కాబట్టి డిటాచ్డ్గా ఉంటాడు. కాబట్టి పని అయితే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, పని అయితే వెరీ గుడ్, ఈ టైంలో ఇక్కడ ఈ పని అవ్వాలి కాబట్టి అయింది. అవ్వలేదనుకోండి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, సో ఇక్కడ అవ్వకూడదు అనమాట, కాబట్టి అవ్వలేదు. సో లెట్ అస్ ప్యాకప్. ఎవరు మన బాబాజీ నేరా దండా ఉఠేరా ఏదో అంటారు సరే, ఆయన ఏం చేశారు, ఈ డేరా తీసేయండి, ఇంక తీసేసి ఇంకో చోట పోదాం అంటుంటారు లాహిరి మహాశయులు గురువు గారు. అలాగా గురువులు ఏం చేస్తారంటే ఇక్కడ బిచారణ ఎత్తేసి ఇంకో చోట పోదామని చెప్పి ఆశ్రమంలో ఇంక రావడం మానేస్తారు. ఎందుకంటే ఇలాంటి శిష్యులు అందరూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన పనికి అడ్డు. ఆయన ఎక్కడున్నా పని చేయగలిగిన మహానుభావుడు కాబట్టి గురువు. వాళ్ళకు ఒక ప్లేస్ అంటూ ఏం అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను అక్కడే ఉంటాను ఏమి ఉండదు, ఆయన అంతటే ఉంటాడు. మన వైపు నుంచి మిస్టేక్స్ ఈ రెండు చూసుకోవాలి, క్యారెక్టర్ ఒకటి టెంపర్మెంట్. వాట్ ఈజ్ క్యారెక్టర్? మనకు తెలిసిన పదం వేరు. ప్రతి మతం ప్రతి ధర్మ చెప్పే ప్రతి ధర్మశాల ఏదైతే ఉందో, ఒక సంస్థ ఏదైతే ఉందో, ఆ ధర్మ ప్రచారం చేసేవాళ్ళందరూ కూడా శీల నిర్మాణం గురించి చెప్తారు, క్యారెక్టర్ బిల్డింగ్, దాంట్లో మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. అవన్నీ నిజమే, కానీ అవి మనం విని 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 దాని మీద ఉన్న నిజమైన వాల్యూని మనం మర్చిపోతున్నాం. యాక్చువల్గా శీల నిర్మాణం అంటే ప్రతి చక్రాల్లోనూ కూడా ఇప్పుడు ఇక్కడ చక్రాల గురించి తెలుసుకోవాలి. ఎలా అంటే మనకు డయాఫ్రమ్ పొట్ట కింద మూడు, పొట్ట పైన నాలుగు చక్రాలు ఉంటాయి. పొట్ట కింద ఉండేవేంటి, బొడ్డు దగ్గర ఒకటి మణిపూరకం, దానికి కొంచెం కింద స్వాధిష్టానం, దానికి ఇంకా కొంచెం కింద మూలాత. వీటిల్లో ఉన్న మూడు చక్రాలు లోవర్ మైండ్తో కూడుకుని, లోవర్ మైండ్ అంటే నిమ్న మానసిక శరీరం, కోరికల శరీరం, మన ప్రాణిక శరీరం, ప్రాణ శరీరం అంటే వైటల్ బాడీ, తర్వాత భౌతిక దేహం. ఇవన్నీ కూడా వీటి కంట్రోల్లో ఉండి మనం మన పర్సనాలిటీ గురించి చెప్తాం. పర్సనాలిటీ అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా అది కొత్తగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తాను. మనకు ఏవో కొన్ని కోరికలు, మనకు కొన్ని ఏవో ఇండివిజువల్ ఆశయాలు, ఇండివిజువల్ గోల్స్, వాటిని నెరవేర్చుకోవడం కోసం, వాటిని తృప్తి చెందించుకోవడం కోసం, వాటిని తీర్చుకోవడం కోసం మనం లోవర్ మైండ్ని వాడుకుంటూ, ఆ లోవర్ మైండ్ ఏం చేస్తుంది, వీటిని ఆలోచించి అవి ఎలాగ గోల్స్ అచీవ్ అవ్వాలో వాటిల్లో తిరుగుతూ ఉంటుంది, కంటాలు పడుతుంటుంది. అది పర్సనాలిటీ. నేను ఎంత చేశాను, నేను ఇంత చేశాను, నేను ఇంకా అది చేయగలను, నేను ఇది చేయగలను, ఇంత బిజినెస్ మ్యాగ్నెట్, నేను 1,000 కోట్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్, ఇలాంటివన్నీ కూడా వాడు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా పర్సనాలిటీలో ఉన్నట్లే. అలాగే ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా మాట్లాడితే మనం కూడా ఇంకా పర్సనాలిటీలో ఉన్నట్టు, పర్సనాలిటీలో ఉండే గురువు పనికి పెద్దగా పనికిరావు. అందుకే నేను ఏం చేయాలంటే మూలాధారం ఏం చేస్తుంది, ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ వాటిలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. అంటే మనలో ఉన్నవన్నీ వదిలేసుకోవటం, కొన్ని పట్టుకుని వదలలేం మనం. రెండోది అపానవయం అనమాట. రెండోది ఏంటంటే స్వాధిష్టానం. ఇదంతా కూడా మనకు ఆకాశం నుంచి వచ్చే శక్తి మనలో ప్రవేశించిన తర్వాత అది విశుద్ధి ద్వారా మనలో ప్రవేశించి డైరెక్ట్గా సాక్రల్ సెంటర్ అంటే స్వాధిష్టానానికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం క్రియేటివ్ పవర్ యాక్చువల్గా అది సాక్రల్ సెంటర్. దాన్ని ఏం క్రియేటివ్గా వాడతాం మనం? మామూలుగా క్రియేటివ్ అంటే మంచి పెయింటింగ్ వేయటం, మంచి మ్యూజిక్, లేకపోతే ఒక శిల్పం చెక్కడం, లేకపోతే అందరికీ కళ్ళకి విందుగా ఒక డ్యాన్స్ చేయటం, ఇలాంటివన్నీ క్రియేటివ్. ఇవన్నీ ఎందుకండి, డ్యాన్స్ చేయటం ఎందుకు, లేకపోతే ఏమో నాటకం ఎందుకు అంటే మనం ఏ భావంతో అయితే మన శరీర లో కదలికల్ని, వాటిలో భంగిమల్ని ఏర్పాటు చేస్తున్నామో ఖచ్చితంగా ఆ భావం చూసేవాళ్ళలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని చాలా పవర్ఫుల్ లలిత కళలు, చాలా పవర్ఫుల్. అవన్నీ కూడా మనం పెద్దగా వాడుకునే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ఆ విశుద్ధి నుంచి వచ్చే శక్తి, ఆకాశం నుంచి వచ్చే శక్తి డైరెక్ట్గా స్వాధిష్టానం అంటే శాక్రల సెంటర్లోకి ఉంది. అది సెక్స్ లైఫ్గా మారిపోతాం తప్ప దాని ఉపయోగం అంతకంటే ఎవరికి మనుషులకి తెలియకుండా జంతువుల కంటే కూడా నీచంగా ఆ విషయంలో బతుకుతున్నారు అని జ్వాలక్కులు గారు బాధపడుతున్నారు. అది ఒకటి. తర్వాత మనకు మనకు పనిచేసే ఇంకొక చక్రం ఏంటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం పోయిన తర్వాత పైనుండేవి అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం. ఈ నాలుగిట్లో అలాగే ఆ పై మూడిట్లో కూడా పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రతి చక్రంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కిందటిసారి సమర్థ సద్గురు స్పర్శ అనే పుస్తకంలో చక్ర సామర్థ్యాలు మా శ్రీకే గారు ఇచ్చిన చూడమన్నది ఎందుకంటే అన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి దాంట్లో. ఆ పాజిటివ్ ఎనర్జీస్ని మనం అలవాటు చేసుకుంటూ ఈ సర్వీస్ కార్యక్రమం అంటే దివ్య ప్రణాళికని నిజం చేయడానికి, భౌతిక జగత్తులో పనిచేయటానికి వాటికి అవి మనం వాడుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనే దాంట్లో ఈ చక్రాల పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్ ముఖ్య పాత్ర వహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారంలో నాలుగు ఉన్నాయి, నాలుగు దళాలు, దాంట్లో నాలుగు అక్షరాలు వం, శం, షం, సం. దాంట్లో సహనం, క్షమ, ఓర్పు ఇలాంటివి లక్షణాలు ఉన్నాయి. అవి లేవనుకోండి అంటే మూలాధారం సరిగ్గా లేదనమాట. మూలాధారం సరిగ్గా లేకపోతే ఇవన్నీ వస్తాయి. అంటే మూలాధారం సరిగ్గా ఉండాలంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి. అది క్యారెక్టర్ బిల్డింగ్ అంటే. అక్కడ దాన్ని వైస్ అంటారు. ఒక దాంట్లో ఇండల్జ్ అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని అది ఒక వ్యసనం అవుతుంది. గురువు గారు చిత్రంగా చెప్తారు, నాకు నడుస్తూ చదవటం అనేది వ్యసనం, స్వాధ్యాయం అనేది నాకు వ్యసనం అంటారు. ఇక్కడ వ్యసనం అనేది అంత అలాగే ఎక్కువగా చేస్తారనే ఉద్దేశం తప్ప అది తప్పు ఇది కాదు. ఇక్కడ లోవర్ సెంటర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సహనం అవన్నీ కూడా హయ్యర్ సెంటర్స్లోకి ట్రాన్స్ఫర్ చేయటం అనేది స్లోగా జరుగుతుందన్నమాట. మనం సాధన చేసుకుంటున్నప్పుడు ఎక్కడుండి సాధన చేయాలి? ఆజ్ఞలో ఉండే మనం గాయత్రి చేసిన, ఆజ్ఞలో ఉండే మనం ఏం చేసుకున్నాం. ఈ మూడు సెంటర్స్లో ఉండొచ్చు అంటారు, ఎక్కువ ఆజ్ఞలో ఉండాలి. ఎందుకు ఆజ్ఞలో ఉండాలి అంటే మనం ఈ విశ్వం అంతా ఉన్న థిక్ ప్లేన్ ఏదైతే ఉందో దాంట్లో కాంటాక్ట్ రావాలంటే అసలు మన ఇవల్యూషన్ యొక్క గోల్ ఏంటి? బుద్ధి ప్లేన్ని ఈ మూడు శరీరాలతో పూర్తిగా భూమి తలంలోకి, భౌతిక తలంలోకి దింపడం అనేది. అంటే బుద్ధి ప్లేన్ అనే ఏదైతే ఉందో మనం ఇప్పుడు మనసు ఎలాగ వాడుకుంటున్నాం అలా బుద్ధి అనేది, క్రియేటివ్ విల్ని మనం ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే వాడుకోవడానికి వీలుగా దాన్ని మేనిఫెస్ట్ చేయటం అనేది ప్రస్తుతం గోల్. దానికి వీలుగా వ్యక్తి సాధన చేస్తున్నప్పుడు నిరంతరం ఆజ్ఞలో ఉంటే ఏమవుతుందంటే వాడు బుద్ధి ప్లేన్లో ఉంటాడు. నిరంతరం బుద్ధి ప్లేన్లో ఉండి మనం ఏ పన్నన్నా చేస్తున్నాం, కాఫీ తాగినా, అన్నం తిన్నా, మంచిది తాగినా, స్నానం చేస్తున్నా, ఎప్పుడు అక్కడే ఉండగలిగితే పడుకున్నా కూడా ఉంటే ఏమవుతుందంటే బుద్ధి ప్లేన్ మనకు బాగా పరిచయం అవుతుంది. మనకు బుద్ధి ప్లేన్ పరిచయం అవ్వట్లేదు అంటే అర్థం మనం ఆజ్ఞలో లేవని అర్థం. కాబట్టి ఆజ్ఞలో ఉండటానికి ప్రయత్నించండి అని మాస్టర్ స్పెషల్ సూచన అనమాట అక్కడ ఇటాలిక్స్లో ఇచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ క్యారెక్టర్ బిల్డింగ్ లేకపోతే ఇంకా ఈ చక్ర విషయాలకు సంబంధించిన జ్ఞానం ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మన క్యారెక్టర్ బిల్డింగ్ తోటి పాటు మనం ఈ కార్యక్రమాల్లో ఎంత బాగా ఉపయోగపడగలము. ఇందా చెప్పుకున్నాం క్యారెక్టర్ అండ్ టెంపర్మెంట్ ఆ రెండు అడ్డుపడకుండా ఉంటానికి అనమాట. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటి, లోవర్ సెంటర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం కూడా హయ్యర్ సెంటర్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే మనమేం చేయగలేదు, మనం నిరంతరము ఆజ్ఞలో ఉండి మనం చేసే పనులన్నీ ధ్యానం జపం అన్నీ చేస్తూ ఉంటే యజ్ఞానికి కూర్చున్నాం. యజ్ఞానికి కూర్చున్నప్పుడు కూడా ఆజ్ఞలోనే ఉండి మొత్తం యజ్ఞం చేయాలి. నిద్రపోవడానికి పడుకున్నాం, పడుకున్నప్పుడు కూడా ఆజ్ఞలో ఉండి అలా మెల్లిగా నిద్రలోకి వెళ్ళాలి. ఇవి చేస్తూ ఉంటే మన లోవర్ సెంటర్స్లో ఉన్న అంటే బేస్ సెంటర్స్లో ఉన్న మూలాధారంలో ఉన్న శక్తి మెల్లిగా జాగృతం అయ్యి సహనం ఇలాంటివన్నీ కూడా ఆజ్ఞలోకి వస్తాయి. ఆజ్ఞలోకి వస్తే ఏంటి లాభం అంటే ఆజ్ఞ అనగానే అక్కడ గురువు యొక్క ఆజ్ఞ, భగవంతుడి యొక్క ఆజ్ఞ, ఆ ఆజ్ఞని ఓర్పుగా సహనంతో ప్రేమతో క్షమాగుణంతో అంత బాగా అర్థం చేసుకుని ఎవరేమన్నా ఎలా ఉన్నా పరిస్థితులు కంటిన్యూస్గా అదే పనిలో ఉండగలిగిన శక్తి మనకు వస్తుంది. రామకృష్ణ మాస్టర్ని చూస్తే అనిపిస్తుంది మేమందరం ఆయన్ని వదిలి దూరంగా వచ్చిన ఆయన ఎప్పుడు పని మానలేదు, అలా చేస్తూనే ఉన్నారు చివరి వరకు పడిపోయే వరకు. అంటే పని మీద దృష్టి తప్ప మనుషుల మీద కాదు. అలాంటప్పుడు మన మనుషులు ఉండక్కర్లేదా అంటే ఉండాలి. అలాగే స్వాధిష్టానంలో ఉన్న మనం మన సంసార జీవితాన్ని వాడుకోవడానికి వాడే శక్తి ఏదైతే ఉందో స్వాధిష్టానంలో, అదంతా కూడా విశుద్ధిలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. విశుద్ధిలోకి ట్రాన్స్ఫర్ అయిపోయి చక్కటి పెయింటింగ్స్ వేయటం, చక్కగా మ్యూజిక్, అలాగే చక్కటి శిల్పం, లేదా లలిత కళలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ వస్తుందన్నమాట. మంచి ఇప్పుడు అరవిందుల పుస్తకాలు చూస్తే ఆయన ఇదివరకు అవేం రావు, ఆయన మంచి పెయింటింగ్ వేస్తారు. అలాగే మదర్ మిర్రా కూడా మంచి పెయింట్స్ వేస్తుంది. అలాగే అరవిందులు మంచి కవిత్వం రాశారు, మరి సావిత్రి ఇలాంటివన్నీ. అలాగా మనలోంచి కవిత్వ రూపంలో కానీ మిగతా ఫైన్ ఆర్ట్స్ రూపంలో కానీ ఆ క్రియేటివ్ పవర్ అంతా సాక్రల్ సెంటర్లో ఉన్నది, విశుద్ధి ద్వారా వ్యక్తం. అలాగే మణిపూరకంలో ఉన్న కోరికలు, మన ఆకాంక్షలు, అంటే వ్యక్తిగతంగా నేనేదో సాధించారు ఇలాంటివి ఉంటాయి ద్వారా అవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యి అనాహతంలోకి వెళ్తాయి. అనాహతంలోకి వెళ్ళి ప్రేమస్వరూపంగా అందరినీ కలుపుకునేటట్టుగా గ్రూప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటట్టుగా అతని ఇండివిజువల్ యాక్టివిటీ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇవి క్యారెక్టర్ బిల్డింగ్ అంటే. ఇవన్నీ జరగాలంటే మనం నిరంతరము సమర్థ సద్గురు స్పర్శలో ఉండాలి. సమర్థ సద్గురు స్పర్శ అంటే స్పర్శ ఎప్పుడు చేతుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి గురువు యొక్క రూపాన్ని కానీ గురువు యొక్క పాదాలను కానీ మనం ఆజ్ఞలో ఉంచుకుని మనం కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు ఎంతకాలం పడుతుంది చాలామంది అడగచ్చు వెంటనే, ఇది చేస్తే ఎంతకాలంలో పడుతుంది? తక్షణం. ఎప్పుడో జరిగితే ఏంటి లాభం? ఇప్పుడు చేస్తే ఇప్పుడే రావాలి. నిజంగా ఇప్పుడు మన ఆజ్ఞలో ఉండటం చేత ఇవి మనం అన్ని పనులు చేస్తుంటే గురుస్పర్శ ఈ క్షణంలో వస్తుంది. కానీ మనలో అంత తీవ్ర సంవేగ ఆసన్న అని సూత్రం ఉంది. ఎంత ఆవేగం అంటే ఇది వస్తే తప్ప లేవని నేను అనే పట్టుదల మనలో ఉండాలి. అలా ఉంటేనే వస్తుంది. మన ఆ పట్టుదల ఉందా, ఆ ప్రయత్నం అంత ఉందా అనేది చూస్తారు. చూసిన తర్వాత మనకు ఎప్పుడైతే ఈ మూడు రకాల శక్తుల ట్రాన్స్ఫర్ జరిగిందో అప్పుడు కొన్ని జరుగుతాయి. ఆ మన చేతనత్వంలో కొన్ని మార్పులు వస్తాయి. అప్పటి నుంచి మనకు కొత్త విషయాలు తెలియటం, ఇదివరకు తెలియని విషయాలు తెలియటం, అదివరకు చదివిన పుస్తకం ఇప్పుడు వేరేగా అర్థమవుతుంది, ఇదివరకు ఏం అర్థమయ్యేది కాదు ఆ పుస్తకం ఇప్పుడు తీస్తే బాగా అర్థమవుతుంది, ఏంటి ఇలాంటి డైమెన్షన్స్ ఉన్నాయి ఈ బుక్లో, అబ్బా ఇదివరకు చదివాను సీక్రెట్ డాక్టర్ అప్పుడు ఒకలా అర్థమైంది, ఇవాళ చదివాను ఇప్పుడు ఇంకో కొత్తగా అర్థం. అలాగా మనలో ఈ ప్రాసెస్ అంతా జరగాలి. నువ్వు జరగటానికి కంగారు పడకూడదు. ఏదో రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారని చెప్తారు. ఒకసారి తిరగడం పొట్టం చేసి చూసుకోవడం, ఇలాగ కథ చెప్తుంటారు పురాణాల్లో, పురాణం చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా కంగారు పడిపోకూడదు ఊరికే. కాకపోతే మరి తక్షణమే జరుగుతుందని ఇందాకే కదా అన్నం, ఇప్పుడు మళ్ళీ మార్చేస్తున్నామండి అనుకోండి. ఎందుకంటే అది జరిగితే తప్ప నేను లేవను అనే దీక్ష మనలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎంతసేపు అనే ప్రశ్న ఉండకూడదు. జరిగినంత వరకు నేను లేవనని పట్టుదల ఉంటాయి. దీనికి స్లోగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఒక్కసారి ట్రాన్స్ఫర్ అవ్వదు, స్లోగా ట్రాన్స్ఫర్ అవ్వటం మొదలవటం మటుకు జరుగుతుంది మనం అంటూ ఒకసారి స్టార్ట్ చేస్తే. అందుకు ఈ ట్రాన్స్ఫరెన్స్తో పాటు మానసిక వికాసం జరగాలి. ఈ మానసిక వికాసం జరగకుండా ఊరికే క్యారెక్టర్ బిల్డింగ్ అన్నారు కాబట్టి ఎప్పుడు అలా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటామంటే ఆ వచ్చిన శక్తి ఏదైతే ఉందో, ఆ కొత్త చేతనత్వ స్థితులు ఏవైతే ఉన్నాయో వాడిని అర్థం చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకోవడానికి మన మనస్సు డెవలప్ కాకపోతే ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకనే ఏం చేయాలి, బాగా స్వాధ్యాయం చేయాలి. ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి, ఎప్పుడు ధ్యానమే కాదు బాగా స్వాధ్యాయం కూడా చేయాలి. అందుకే తైత్రీయోపనిషత్తులో ఋషులు ఏమంటారు, స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం. దాన్ని గురువుగారు ఎలా పాటించారు, నేను నడుస్తూ చదివేవాడిని, రోజుకి ఇన్ని పేజీలు, రోజుకి ఇన్ని పుస్తకాలు, ఇన్ని లక్షల పుస్తకాలు, ఇన్ని లక్షల పేజీలు చదివేశాను. కాకపోతే నాకు స్వాధ్యాయం ఒక వ్యసనం, అందుకని అలాంటి వ్యసనం మంచిదే, అది చెయ్యాలి. అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ లోవర్ సెంటర్స్లో ఉన్న ఎనర్జీ అంతా కూడా హయ్యర్ సెంటర్స్లో ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితిలో మనం పనిచేస్తున్నామో అప్పుడు మనకు కొన్ని జరుగుతాయి. అవేంటంటే, ప్రాణమయ కోశంలో ఉన్న శక్తి సాధకుల్లోని ఇంట్రెస్ట్లో మార్పు తీసుకొస్తుంది. మనలో మన ఇంట్రెస్ట్లో మార్పు వస్తుంది. ఇదివరకు మనకు ఇష్టాలు కొన్ని ఉంటాయి, ఇప్పుడు అవి పోయి కొత్తవి ఇష్టం అవుతాయి. గాయత్రి యజ్ఞం అంటే ఇష్టం వస్తుంది, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అంటే ఇష్టం వస్తుంది, పది మందికి వీటి గురించి చెప్పాలి అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదివరకు లేదు, నేను తెలుసుకుంటే చాలే అని అనిపించేది, ఇప్పుడు మటుకు అలా ఉండదు. ఎందుకంటే గ్రూప్ అంటే అనాహతం వైపుకి మన కోరికలన్నీ కూడా సోలార్ ప్లెక్సస్లో ఉన్నవన్నీ కూడా అనాహతంలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయన్నమాట. అయ్యే కొద్దీ మనం ఏం చేస్తాం, మన పర్సనల్ లైఫ్ అనేది కాస్త పక్కన పెట్టి గ్రూప్ లైఫ్ అనే దానికోసం మనం పనిచేస్తాం. గురువుగారు యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాల్లో ఇచ్చారు, మేము స్వార్థము కంటే సామూహిక స్వార్థానికి ప్రాముఖ్యతనిస్తాము అని. దాని ఉద్దేశం ఇదే. ఈ ఉద్దేశాన్ని ఇంత పెద్ద మొత్తం చాప్టర్ ఏదైతే ఉందో ఈ పుస్తకం అంతా సంబంధించింది, దీనికి సంబంధించిన విషయం అంతా ఒక సూత్రంలో చెప్పారు. అది చదువుకుంటున్నాం అనుకోండి, మనకు ఈ మొత్తం అంతా వస్తున్నప్పుడు. అలాగే ప్రాణమయ కోశంలో ఉన్న శక్తి సాధకుల్లో ఏం చేస్తుంది, కొత్త కొత్త ఇష్టాయిష్టాలు కాదు, కొత్త ఇంట్రెస్ట్లు వచ్చేటట్టు చేస్తుంది. ఇది ఎలాగా వాళ్ళు మార్పు తీసుకొస్తుందంటే, నా కోసం కాదు మానవాళి అందరి అభ్యుదయానికి నేను పనిచేయాలి అని మొదట అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరినీ చూసి ఇది వరకు వీళ్ళందరూ ఏంటో గాయత్రి యజ్ఞాలు అనేవాళ్ళు, స్వాధ్యాయంలో క్యాంపులు అనేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు అనిపించిన వాళ్ళకి ఇప్పుడు నిజమే అలా చేస్తేనే మంచిగా ఉంటుందన్నమాట అని వీడికి కూడా తెలుస్తుంది. వీడు కూడా ఇదివరకు కంటే ఎక్కువ ఉత్సాహంతో, అలాగే గురు పూజలు మాస్టర్ పెట్టారు, గురు పూజల్లో ఉత్సాహంగా పాల్గొంటాడు. ఏదో గురు పూజలు బాగుంటాయి, ఉపన్యాసాలు చెప్తారు, మూడు రోజుల పాటు అక్కడ అందరూ కలుస్తారు, ఇలాంటి ఆలోచన మొదట ఉన్న మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే గురు పూజల యొక్క అసలు తత్వం అర్థమవుతుంది, అలాగా మనకు మార్పు వస్తుంది. ఇంకా ఏం జరుగుతుందంటే, ఒక రకమైన మ్యాగ్నెట్ ఎలాగైతే ఆకర్షిస్తుందో అలాగే వ్యక్తిలో ఒక రకమైన ఆకర్షణ వస్తుంది. అలాగే ఇంకోటి ఏమొస్తుంది, ఎప్పుడు ఉత్సాహంగా పనిచేసే శక్తి ఎప్పుడు నిరంతరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సాధకుల్లో వచ్చే మార్పు. ఇవి వచ్చిన తర్వాత ఈ శక్తి ఏం చేసింది, ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ బిల్డింగ్ కరెక్ట్గా చేసుకున్నాం మనం, ఈ క్యారెక్టర్ బిల్డింగ్ మీద చాలా చాలా స్ట్రెస్ ఇంపార్టెన్స్ ఇచ్చారు మాస్టర్ జ్వాలకులు గారు. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఎప్పుడైతే చేసుకున్నామో మనలోకి విశ్వం నుంచి వచ్చే శక్తి ఏం చేస్తుంది, ఇందాక చెప్పుకున్నాం మనం గ్రూప్ లివింగ్ వాటి కోసం, ఆ గ్రూప్ ఇంట్రెస్ట్ల కోసం పనిచేయడం, ప్రాణమయ కోశంలో ఉన్న శక్తి అంతా అంటే మనం ప్రాణం. ప్రాణమయ కోశంలో ఏ శక్తి ఉంటుంది, పంచ ప్రాణాలు ఉంటాయి, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి, అంటే ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదాహరణం, నాగము, కూర్మము, కురుకులము, దేవదత్తం, ధనంజయం, ఇవన్నీ కూడా పది మొత్తం మనకు విశ్వ ప్రణాళికకి, మానవ అభ్యుదయానికి పనిచేయాలని ఉత్సాహాన్ని ఇస్తాయి, అలా పనిచేసేటట్టు చేస్తాయి. ఇవి చేస్తూ ఉండగా ఇప్పుడు అక్కడ జరుగుతుంది అదేంటంటే, ఈ ఏథరిక్ బాడీలో ఉన్న ఏడు సెంటర్స్ని కూడా మనం వాడుకునే పద్ధతిలోకి వస్తుందన్నమాట. ఎలాగా అంటే, సూర్యుడి యొక్క కిరణాలు ఏడు ఎలాగైతే ఉన్నాయో ఆ ఏడు కిరణాలు ఈ విబ్జిఆర్ వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఆ రంగులు ఏవైతే ఉన్నాయో ఏడు శక్తులుగా, ఏడు కిరణాలుగా మన ఏడు చక్రాల్లోనూ పడుతూ వాటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకునేటట్టుగా వ్యక్తిని తయారు చేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఈ ట్రాన్స్ఫర్ అనేది క్యారెక్టర్ బిల్డింగ్ వల్ల, ఇవన్నీ కూడా వీటన్నిటితో పని చేయటం కోసం శిక్షణ ఇవ్వరు కానీ, అంటే ఏడు చక్రాలతో పనిచేయడానికి ఏమి డెఫినెట్గా ఒక ట్రైనింగ్ కోర్స్ ఏమి ఇవ్వరు కానీ, ఇందాక చెప్పుకున్న మూడు ఉన్నాయి చూస్తారా, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, వాటిల్లో పనిచేయడానికి ఇస్తారు ట్రైనింగ్. ఎప్పుడు పడితే అప్పుడు వాటిల్లో ఏ చక్రంలో పడితే ఆ చక్రంలో ఆ చక్రం యొక్క శక్తి సామర్థ్యాలను వాడుకోవడం అనే ఒక శక్తి ఏదైతే ఉందో అది నిరంతరం ఆజ్ఞలో ఉండటం వల్ల వస్తుంది. అది కూడా సులభంగా మనం పాటించడానికి వీలైన పద్ధతిలో మనకు చెప్పారు. ఇది తెలుసుకోవడం ఫస్ట్ది. ఏది ఈ మూడు చక్రాల గురించి తెలుసుకునే దాంట్లో మనకు మూడే విషయాలు ముఖ్యంగా మనం ఎప్పుడు తెలుసుకోవాలి. అదేంటంటే ఒకటి విల్, రెండోది లవ్ విజ్డమ్, మూడోది యాక్టివ్ ఇంటెలిజెన్స్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. దాంట్లో విల్ అనేది ఇచ్చాశక్తి. ఈ ఇచ్చాశక్తి సహస్రారం, ఇది ఆత్మ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఒక ఆధ్యాత్మిక సంకల్పం. ఆధ్యాత్మిక సంకల్పం అంటే ఏంటి? మామూలుగా భౌతికమైన కోరికలు తీర్చుకునేది కాకుండా దైవీ ప్రణాళికకి అనుగుణంగా ఉండేది. ఈ భూమి అంతా కూడా స్వర్గంగా మారాలి. ఈ భూమి మీద వాతావరణం అంతా కాలుష్యం లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. సద్బుద్ధి, మా బుద్ధులన్నీ సన్మార్గం వైపు ప్రేరేపించబడాలి. విశ్వం అంతటికీ కళ్యాణ కార్యక్రమం జరగాలి. రోగరహితంగా ఉండాలి, మృత్యురహితంగా ఉండాలి, జరారహితం అంటే కుశలతనం లేకుండా ఉండాలి. ఒకే విశ్వం, ఒకే భాష, ఒకే మతం ఇది రావాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన సంకల్పాలు. యుగ నిర్మాణ యోజన సంకల్పాలు 21వ శతాబ్దం, ఉజ్వల భవిష్యత్, మనం మారితే యుగం మారుతుంది. ఇవన్నీ కూడా పర్సనల్ కాదు, ఆధ్యాత్మికమైన. ఇవన్నీ కూడా మనకు ఈ ఇచ్చాశక్తి సంకల్పం ఏదైతే ఉందో సహస్రారం ద్వారా, ఆత్మ ద్వారా పనిచేస్తుంది. మనం ఎప్పుడు నిరంతరం ఆత్మానుసంధానం చేసుకోవడం వల్ల, అంటే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకోవడం వల్ల ఆత్మతో అనుసంధానంగా ఉంటాం. అంటే మనం ఆత్మను యాక్చువల్గా, మనకు శరీరాలు ఉన్నాయి, మూడు శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. మనం ఈ శరీరం కాదు అది అనే జ్ఞానంతో వీటిని ఉపయోగించుకుంటాం. ఇప్పుడేమిటి, ఇదే నేను అనుకొని ఈ శరీరం లేకపోతే కోరికలు లేకపోతే మనం ఆవేశాలు వీటిని తీర్చుకోవడానికి జీవితం నడిచిపోతుంది. ఎప్పుడైతే నేను ఇది కాదని నేను ఏంటో అసలు తెలిస్తే, అప్పుడు ఆ అసలు ఏం చెయ్యాలని భూమి మీద పుట్టాడు వాడు ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం మొదలెడతాడు. అప్పుడు యాక్చువల్గా తలకిందులు అవుతున్నమాట, శీర్ష అసలు ట్రెండ్ రివర్స్ అవుతున్నప్పుడు. ఆ తర్వాత అది ఆత్మ ద్వారా ఏం చేస్తుంది, పనిచేస్తూ మనలో హృదయంలో ఈగోయిక్ లోటస్ అని ఉంటుంది. తేజ మీకు ఒక దీనికి సంబంధించిన పిక్చర్ మీకు అందరికీ డిస్ప్లే చేస్తుంది, చూడండి. మనకు ఈగోయిక్ లోటస్ అని ఉంటుంది. ఆ ఈగోయిక్ లోటస్లో దళాలు ఉంటాయి. దాంట్లో ఒక సెట్ ఆఫ్ పెటల్స్ ఏంటంటే సంకల్పానికి సంబంధించిన పెటల్స్, ఇంకొక సెట్ ఆఫ్ పెటల్స్ లవ్కి సంబంధించిన పెటల్స్, ఇంకొక సెట్ ఆఫ్ పెటల్స్ యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్కి సంబంధించిన పెటల్స్. ఇవన్నీ కూడా నాలుగు నాలుగు ఉంటాయి. అవి ఈ ఈగోయిక్ లోటస్లో ఈ మొట్టమొదటి నాలుగు ఏవైతే ఉన్నాయో అవి విల్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మానసిక శరీరంతో పనిచేస్తూ అవి విచ్చుకోవటం మొదలెడతాయన్నమాట. ఎప్పుడు ఆధ్యాత్మిక సంకల్పం అనేది నెరవేర్చుకోవాలి అని మనం ఒక దీక్ష తీసుకున్నప్పుడు మన ఈగోయిక్ లోటస్లో విల్ పెటల్స్ అనేవి నాలుగు ఉంటాయి. ఆ విల్ పెటల్స్ మెల్లిగా విచ్చుకోవటం మొదలవుతాయి. మొదలవటం ఇదేం చేస్తుంది, ఈథరిక్ బాడీలో, మన ఈథరిక్ బాడీలో సహస్రారం ద్వారా, నాడీ మండలం ద్వారా భౌతిక శరీరంలోని మెదడుకి ఇంప్రెషన్ ఇచ్చేటట్టు చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అంటే మనం ఒక సంకల్పం తీసుకున్నాం, మనం మారితే యుగం మారుతుంది. అలాగే 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు, భూమిపై స్వర్గ అవతరణ అని దీక్ష తీసుకోవడంతో పాటు దానికి తగ్గ పనులు చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ సంకల్పం ఇన్ని పనులు చేస్తుంది. ఆత్మ ద్వారా పనిచేస్తుంది, అలాగే ఈగోయిక్ లోటస్లో నాలుగు పెటల్స్, విల్ అనే పెటల్స్ని జాగృతం చేస్తుంది, అలాగే ఈథరిక్ బాడీలో సహస్రారం ద్వారా ఈ శక్తి మొత్తం పనిచేస్తూ నాడీ మండలంకి వ్యాపిస్తుంది. అది ఫిజికల్ బ్రెయిన్కి తెలుస్తుంది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఫిజికల్ బ్రెయిన్కి ఆత్మకి డైరెక్ట్ కనెక్షన్ వచ్చేటట్టుగా ఒక సంకల్పం పనిచేస్తున్నాం. అందుకని మనం ఏదన్నా ఒక సంకల్పం తీసుకుని, సపోజ్ ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొనాలి, కోటి రూపాయలు అని మొదట కంగారు పడతాం. ఆ తర్వాత బాగా దిట్టంగా ఆలోచించేసరికి ఏమని ఎల్లిగి తలనొప్పి వస్తుంది. అంటే బ్రెయిన్లో సెల్స్ అన్ని కూడా స్ట్రెయిన్ అవుతున్నాయి, ఆ సంకల్పం వల్ల అవుతుంది. అయితే అనవసరమైన ఆలోచనలు తెచ్చి తలనొప్పి తెచ్చుకున్నానే అని అంటుంటాం మనం. ఆ అనవసరమైన ఆలోచనను చూసారా, అది అనవసరమైన సంకల్పం ఇబ్బంది పెట్టింది. అలాగే అవసరమైన సంకల్పం తీసుకున్నా కూడా
మనం బ్రెయిన్ సెల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలం. మన చేతిలో ఉంది బ్రెయిన్ సెల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం. అందుకని దానికి ఆధ్యాత్మిక సంకల్పాలు బాగా మనం చదవటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం చేయాలి. రెండోది ఏంటంటే ప్రేమ జ్ఞానం, లవ్ విజ్డమ్ అనే దాని గురించి. ఇది హృదయం దగ్గర అనాహతంలో పనిచేస్తుంది, చేతనత్వం బాగా వికసిస్తుంది. వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి పక్కన పెట్టి సామూహికంగా ఈ గ్రూప్ అంతటికీ ఏది బాగుంటుంది, ఈ గ్రూప్ అందరినీ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, గ్రూప్ బాగా ఫ్లరిష్ అవ్వాలి ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. తాను వేరు మిగతా వాళ్ళు వేరు అనేదంతా పోతుంది, అలాంటివి పట్టించుకోడు. అదైన తర్వాత మనలోనే ఉన్న దైవంతో మనం ఏకత్వం అవటం. మనలో ఉన్న దైవత్వంతో మనం ఏకత్వం ఎప్పుడైతే సాధించామో అందరిలోనూ అలాగే ఉంటాడు దైవత్వం, అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతివాడిలో ఉన్న దైవత్వం, మనలో ఉన్న దైవత్వం ఒకటే కాబట్టి మనం అందరిలో ఉంటాం, అందరూ మనలో ఉంటారు. ఈ మానవాళి ఏకత్వం ఏదైతే ఉందో, మానవాళితోటి ఏకత్వం, మామైకత్వం కాకుండా, అంటే మన ఇండివిజువలైజ్డ్ కాకుండా యూనివర్సలైజ్డ్గా అందరితో మనం ఒకటయ్యే పని, ఆ ఏకత్వ అనుభూతి మనకు ఈ లవ్ విజ్డమ్ అనే దానివల్ల వస్తుంది. దానికి జ్ఞానం అంతా కూడా మనకు అనాహతంలో లభిస్తుంది. ఇక్కడ పనిచేసేది కూడా ఆత్మ నుంచి పనిచేస్తుంది. అది పై దాంట్లో ఏంది, ఆత్మ నుంచి డైరెక్ట్గా ఈగోయిక్ లోటస్లో ఉన్న విల్ పెటల్స్కి వెళ్ళింది. ఇక్కడ ఏంటి, ఈగోయిక్ లోటస్లో లవ్ పెటల్స్ జాగ్రత్త అవుతాయి. ఇది బుద్ధి తలంలో పనిచేస్తుంది. ఇది బుద్ధి తలంలో పనిచేస్తూ ఇచ్చాశక్తి అయితే ఏదరిక్ బాడీలో పనిచేస్తే ఈ ప్రేమ జ్ఞానం అనేది యాస్ట్రల్ బాడీలో పనిచేస్తుంది. ఇక్కడ యాస్ట్రల్ బాడీ ఒక్క చోటే వస్తుంది, ఇంకెక్కడ రాదు. కాబట్టి మనకి యాస్ట్రల్ బాడీ ఎందుకు ఉండాలి, ఈ కోరికల శరీరం వల్ల ఇబ్బందులు కదా అంటే, కోరికల శరీరం ఎందుకు ఇచ్చారో తెలిస్తే దాన్ని అందుకే వాడుకుంటాం. ఎందుకు ఇచ్చారు, భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడు అంటే ఈ సృష్టి స్వరూపంగా ఉన్నవాడు, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నవాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళలో ఉన్నవాడు నేను, నాలో ఉన్నవాడు ఒకడే అనే జ్ఞానం కోసం మనకు యాస్ట్రల్ ప్లేన్ ఇచ్చారు. ఆ యాస్ట్రల్ ప్లేన్ ద్వారా మనకు యాస్ట్రల్ బాడీలో ఉన్న అనాహతం ద్వారా ఈ తేజస్ ఏదైతే ఉందో, ప్రేమ జ్ఞానం అనేది మన నెత్తురులో కలుస్తుంది. బ్లడ్ స్ట్రీమ్, నెత్తురు ఊరికే ప్రవహించదు, అది మనం అనుకున్న ఆలోచనని బాడీ అంతా తీసుకెళ్తుంది. మనం చెడ్డ ఆలోచనలు చేస్తున్నాం అనుకోండి, చెడ్డ ఆలోచనలు బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అనారోగ్యం వస్తుంది. ఆ బ్లడ్ స్ట్రీమ్ అలా వెళ్తూ మొత్తం బాడీ అంతటిని యాక్టివేట్ చేస్తుంది. మామూలు మనిషి ఇలాంటివన్నీ తెలియనివాడు ఏం చేస్తాడంటే మణిపూరకంకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా నెత్తులు, వెళ్ళిపోయి అది రెండుగా చీలిపోతుంది. ఒకటి సోలార్ ప్లెక్సస్కి వెళ్ళిపోతుంది, అంటే వాడి కోరికలు తీర్చుకోవడానికి వాటికి బ్లడ్లో ఉన్న శక్తి అంతా వాడుకుంటాడు. రెండోది మామూలుగా రక్త ప్రసరణ అవడం కోసం ఖర్చు అవుతుంది, అంతే తప్ప అంతకంటే హయ్యర్ పర్పస్ ఏమి సర్వ కాదు ఇది నెత్తుల వల్ల. అదే కనుక ఆధ్యాత్మికంగా మనం సాధన చేసుకుంటున్నప్పుడు లవ్ విజ్డమ్ అనే శక్తి మనలో ప్రవేశిస్తే ఇది బ్లడ్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే మనని అందరిలో ఉన్న దైవత్వంతో ఏకమయ్యే విధంగా మనలో బ్లడ్ స్ట్రీమ్ పనిచేస్తుంది. అందరిలోనూ బ్లడ్ ఒకటే ఉంటుందా అంటే ఒక బ్లడ్ ఒకే రకం బ్లడ్ ఉంటుంది, దాంట్లో గ్రూప్స్ వచ్చాయి కదా అందరికీ తెలుసు. ఉండడానికి ఎర్రగా ఉంటుంది అంతే, ఎరుపు ఎక్కడున్నా కూడా సంకల్పం ఒకటి, ప్రేమ ఒకటి గుర్తు. తర్వాత నిస్వార్థంగా పనిచేయటం. ఆ నిస్వార్థంగా పనిచేయాలంటే ఎప్పుడు కూడా ఒక డివైన్ ప్లాన్ కోసమే పనిచేయగలడు ఎవడైనా, అంతే తప్ప మామూలుగా చేయలేరు. దీనివల్ల ఇందా చెప్పేసుకున్నాం ఆల్రెడీ, నేను వేరు వాళ్ళు వేరు అనే భావన అంతా సమాప్తం అయిపోయి ఒక గ్రూప్ ఇంట్రెస్ట్ కోసం, గ్రూప్ పర్పస్ కోసం, గ్రూప్ ఎలా బాగుపడుతుంది ఈ ఆలోచనతోనే వాడి లైఫ్ నడవటం జరుగుతుంది. అందరూ తన వాళ్లే అని జ్ఞానం ఒకటి వస్తుంది, అనుభవం ఒకటి వస్తుంది అన్నమాట. ఇది అయిన తర్వాత మూడోది యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇది క్రియాశక్తి. ఈ క్రియాశక్తి గురించే మాస్టర్ జగజ్జనని మహా యోగేశ్వరి దేవుడి ఇచ్చాను అని చెప్తారు. బాగా ఆ క్యాసెట్ విన్న వాళ్ళకి అర్థం అవుతుంది. దీనికి రంగు ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉంటుంది. ఆ జగన్మాత భూమి మీద నుంచుంది, భూమి మీద హిమాలయాల మీద ఆవిడ కాళ్ళు రెండు ఉన్నాయి, పసు ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఆవిడ నూపురాలు కాళ్ళకు పెట్టుకున్న రకరకాల ఆభరణాలు అన్ని చూస్తూ ఉన్నారు, అలా చూస్తూ ఉండండి అని ధ్యాన విధానం చెప్పారు. ఇక్కడ జగజ్జనని మహాయోగేశ్వరి దేవి అంటే క్రియాశక్తి. ఆ క్రియాశక్తి మనలో యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది ఆత్మ నుంచి వచ్చే శక్తి ఇది కూడా. అంటే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు శక్తులు కూడా ఆత్మ నుంచే వస్తాయి. ఆత్మ పరమాత్మ యొక్క అంశం కాబట్టి అది ప్రకృతికి సంబంధించింది కాదు, బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మన హయ్యర్ మైండ్ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి జగజ్జనుని మహాయోగేశ్వరుని దేవుని ఎక్కడ పిలవాలి, మన రూప మనస్సు లేకపోతే నిమ్న మనస్సు అని ఒకటి, హయ్యర్ మైండ్ లేకపోతే అరూప మనస్సు అని ఒకటి ఉన్నాయి. ఆ అరూప మనస్సులోకి ఆహ్వానం చేసుకోవాలి. ఆ హయ్యర్ మైండ్ ద్వారా మనకు ఈగోయిక్ లోటస్లో నాలెడ్జ్ పెటల్స్ నాలుగు ఉంటాయి, ఆ నాలుగు నాలెడ్జ్ పెటల్స్ని ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది, జాగ్రత్త అయ్యేటట్టు చేస్తుంది. ఇది ఏథరిక్ బాడీలో పనిచేస్తుంటుంది. మొత్తం భౌతిక శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, ఏదో ఒక చోట రెండు చోట్ల కాదు, క్రియాశక్తి మొత్తం ఉంటుంది. అందుకే శరీరం మొత్తం బాగా కదులుతుంటుంది. మనకు అన్ని అంగాలు బాగా పనిచేయాలనుకోండి, క్రియాశక్తి బాగా ఉంటే అన్ని పనిచేస్తాయి. లేకపోతే ఏదో ఒకటి కాస్త స్పర్శ తెలియట్లేదనో, మొద్దుబారిపోయిందనో, చిమిరెక్కిందనో, అక్కడ కాలు నొప్పుడుతుందో, లేకపోతే ఇలా ఉంటుంది. అలా కాకుండా మనం బాడీ మొత్తం నేను అనుకోగానే మనకు మొత్తం బాడీ అంతా గుర్తొస్తుంది తప్ప ఏదో ఒకటే గుర్తురాదు. ప్రతి అణువు ఈ భౌతిక శరీరంలోని ప్రతి అణువు మనకు ఈ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అయిన క్రియాశక్తి ద్వారా నిండి ఉంటుంది. ఇది త్రూ దిస్ దేని ద్వారా వస్తుంది, ఇందాకది అనాహతం అయితే ఇది విశుద్ధి ద్వారా వస్తుంది. మొదటిదేమో సహస్రారం, రెండోదేమో అంటే మొదటిది ఈ సంకల్పశక్తి ఏమో సహస్రారం, ప్రేమ జ్ఞానం అనేదేమో అనాహతం, క్రియాశక్తి ఇదేమో విశుద్ధి. అందుకని ఈ మూడు రకాల శక్తులు మనకు గురువుల ప్రణాళికలో పనిచేయడానికి అవసరం కాబట్టి వాటి గురించే ఇచ్చారు. మామూలుగా అయితే ఈ విశుద్ధిలో ఉన్న శక్తి డైరెక్ట్గా స్వాధిష్టానంలోకి వెళ్ళిపోతుంది. ఎలాగైతే రెండోది చెప్పుకున్నాం ప్రేమ జ్ఞానం, దాంట్లో డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయిన బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, సోలార్ ప్లెక్సెస్కి వెళ్తుంది. మన కోరికలు తీర్చుకోవడానికి రక్తంలో ఉన్న శక్తి వాడుకుంటాం, అలాగే రక్త ప్రసరణకి మిగతా శక్తి వాడుకుంటాం. అలాగే విశ్వంలో ఉన్న శక్తి విశుద్ధి ద్వారా మనలోకి డైరెక్ట్గా వచ్చేసి అది స్వాధిష్టానంలోకి వెళ్ళిపోతుంది, సాక్రల్ సెంటర్. అప్పుడు మామూలు వ్యక్తులు ఏం చేస్తారు, సెక్స్ లైఫ్ లీడ్ చేయడానికి తప్ప ఆ శక్తిని ఏం వాడుకోవాలో ఎలా వాడుకోవాలో తెలియదు, అలాగ జీవించేస్తూ ఉంటారు అంతే. దాంట్లో మనకు మారుస్తుంది అన్నమాట. ఈ రకంగా ఈ చక్రాలకు సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటంతో పాటు మనం నిరంతరం ఆజ్ఞలో ఉండాలి, అది ముఖ్యం. ఇప్పుడు అసలు నిజంగా మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం, ఇవన్నీ తెలుసుకుని మన నిత్య జీవితంలో ఏం చేయాలి, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. మాస్టర్ ఏం చేశారంటే ఒక డైరీ ప్రిపేర్ చేశారు, తేజ పుస్తకం నా దగ్గరికి వచ్చేసింది. దాంట్లో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి, రోజు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. మీ అందరికీ అది కూడా ఒకసారి అందరికీ అందేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ దానికి ఏం చేశారంటే కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పుకోగలిగితే మనం ఇంకా ఎక్కువగా మనం ఎక్విప్ చేసుకున్నట్టు అవుతుంది. దాంట్లో మొదటి క్వశ్చన్ ఏంటంటే ఒక లక్ష్యం ఉందా, ఏమిటి ఆ లక్ష్యం, దానికోసం పనిచేస్తున్నానా లేదా, అసలు జీవితాన్ని మొత్తానికి ఒక గమ్యం పెట్టుకున్నావా లేదా, ఏ కోన్ముఖం అవుతున్నా లేదా. పతంజలి యోగ సూత్రాలు ఉంటుంది, జీవితానికి ఒక స్థిరత్వం రావాలి, ఒక ఏకత్వం రావాలి. అంటే ఏకత్వం రావాలంటే అన్ని కలిసి ఒకటైపోవటం కాదు, ఒక జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి పనిచేయాలి, అది మెయిన్ అవ్వాలి. మిగతావన్నీ సబ్సిడరీ అవ్వాలి. ఆధ్యాత్మిక జీవితం అనేది అసలైన జీవితం, అది మెయిన్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తారు, అన్నిటితో పాటు ఇది కాసేపు ఆకాడుకున్నట్టు, లేదా కాసేపు సినిమా చూసినట్టు, కాసేపు ధ్యానం, కాసేపు జపం, ఆ తర్వాత ఇంకోటి ఏదో చేసుకోవడం, మిగతా 23 అవర్స్ మిగతా పనుల్లో ఉంటాం. అలా కాదు, అదే అసలైన జీవితంలాగా ఉండాలి. అలా ఉన్నావు లేదా, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నావు లేదా, జీవితానికి ఒక గమ్యం గురువుగారు చెప్పింది నచ్చిందా లేదా, నచ్చితే అలాగే చేస్తున్నావు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తున్నాం, మన సంకల్పశక్తితో పనిచేస్తున్నాం లేకపోతే గురువు సంకల్పమే మన సంకల్పంగా తీసుకుని పనిచేస్తున్నాం, దానికి సరైన ఆన్సర్ చెప్పుకోవాలి ఎవరికి వాళ్ళు. అలాగే రెండోది ఏంటంటే మనం రోజు రకరకాల పనులు చేస్తుంటాం, ఈ దినచర్య అంతా కూడా ఎలా నిర్ణయించుకుంటున్నాం, దాన్ని ఫాలో అవుతున్నాం లేదా, అలా ఫాలో అవ్వకపోతే ఎక్కడ తప్పు జరుగుతుంది, ఇంకేమన్నా చేయగలవా, ఇంకేమన్నా చెయ్యాలి అంటే. ఇది ఇప్పుడు కొన్ని చేస్తున్నాం, సపోజ్ కాసేపు పొద్దున్నే ధ్యానం చేసుకున్నా, తర్వాత జపం చేసుకుంటా, అయిపోయింది ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంక్లూడ్ స్వాధ్యాయం, నెక్స్ట్ ఇంక్లూడ్ యజ్ఞం, నెక్స్ట్ ఇంక్లూడ్ ఇంటింటికి వెళ్ళి ఇలాగ గాయత్రి మంత్ర ప్రచారం చేయమన్నారు, అది ఇంక్లూడ్ చేసుకోవడం. ఇలాగ మన దినచర్యలో మనకు వీలు పడిన టైంలో ఎంత వీలు దీనికోసం పక్కన పెట్టగలం. గురువు గారు అడిగారు 4 గంటలు ఇమ్మంట, 4 గంటలు ఇస్తే కనుక ఆ 4 గంటల్లో ఏమేమి చేయాలి, ఎన్ని పనులు చేయగలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి, అలాగ చేసుకోవాలి. అలా చేస్తున్నాం లేదా. మూడోది, ఒక్కసారే అనేక పనులు చేయగలగటం. దీన్ని మామూలుగా మనం అవధానం అంటాం. అంటే ఒక అవధానంలో ఏం చేస్తాడు, ఒకళ్ళు మాట్లాడుతుంటున్నారు అనుకోండి, వేరే ఒక చోట గంట కడుతుంటాడు, ఇంకో చోట అక్కలేని విషయాలు ఇంకొకటి చర్చిస్తూ ఉంటాడు, ఇంకొకటి ఏం చేస్తాడు, మంచి పద్యం చెప్పండి, ఇంకో నీకు 4 పదాలు ఇస్తాను, 4 పదాలు ఇక్కడికి రావాలి, అక్కడ రాకూడదు, ఇక్కడికి ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, ఇలాగ నిషిద్ధ నిషేధ ఇలాంటివి ఉంటాయన్నమాట, తత్తపది ఇలా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఏకకాలంలో చేయాలి, సైమల్టేనియస్లీ డూయింగ్ సెవరల్ వర్క్స్. ఇది మనం ఎలా చేస్తాం, మనం శ్వాస పీలుస్తున్నాం, శ్వాస పీలుస్తున్నాం, శ్వాస వదులుతున్నాం. శ్వాస పీల్చేటప్పుడు నేను జీవుడిని, నీ దేహాన్ని కాదు అనే భావన ఉండాలి, అది ఒకటి. రెండోది శ్వాస పీల్చడం, శ్వాస వదలడం, అది రెండోది. ఈ శ్వాస పీలుస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ని గమనించాలి, అది మూడోది. ఆ గ్యాప్లో ఏమైనా సౌండ్స్ వినిపిస్తాయా అని గమనించడం, అది నాలుగోది. అంటే మనం శ్వాస పీల్చడం వదలటం అనేది చేయడానికి కూర్చున్నాం కానీ 4 పనులు ఒకేసారి చేస్తున్నాం. ఇలాగ డూయింగ్ వర్క్స్ సైమల్టేనియస్లీ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న ఒకటి అడిగారు ఆయన, అదేంటంటే ఈ ప్రస్తుత లక్ష్యం మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా, అర్థం చేసుకున్న దాన్ని ఇంకొకళ్ళకి బాగా చెప్పగలుగుతున్నావా, ఇంకా 10 మందికి చెప్పగలుగుతున్నావా లేదా. రెండోది మన లోపాలు ఏంటి, వాటిని సవరించుకోవడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా లేదా. ఇవి చేయకుండా అంటే దివ్య ప్రణాళిక కాకుండా ఇంకే విధంగానే సరే ఒక ఆధ్యాత్మిక సంస్థ పెట్టి దాన్ని నడుపుతూ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్నా కూడా అదంతా కూడా భ్రమలో జీవించినట్టు, అసలు పని చేస్తున్నట్టు కాదు, దానివల్ల డేంజర్ ఉండదు కానీ నష్టం జరుగుతుంది అని మాస్టర్ జ్వాలాకులు గారు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనకు సర్వీస్ అంటే సేవ అనే కార్యక్రమంలో చాలా మన వ్యక్తిగతంగా పక్కవాళ్ళ గురించి ఈ ప్రశ్నలు నేర్చుకోకూడదు. ఇవన్నీ మేము నిజంగా బాగానే ఉంది, వాడు చూస్తున్నాడు లేదా, బాలకులు మాస్టర్ చెప్పారు దీంట్లో ఇవన్నీ, ఏమైనా నువ్వు ఇంకో ఇవన్నీ ఫాలో అవుతున్నావని మనం వెళ్ళి ఇంకోటి అడగకూడదు. ఈ ప్రశ్న ఎవరికి వాళ్లే వేసుకొని, ఎవరికి వాళ్లే సమాధానం చెప్పుకొని, ఆ సమాధానం గురువుకి నివేదించుకోవాలి. గురువు ఎక్కడున్నాడు, ఆజ్ఞలో ఉన్నాడు. మన ఆజ్ఞలో నిరంతరం గురువు ఉన్నాడని మర్చిపోకూడదు. మాస్టర్ శరీరం వదిలేశారు ఇప్పుడు ఎలాగా అనే ప్రశ్న వేయకూడదు. మాస్టర్ శరీరం వదిలేస్తే అందరి శరీరాల్లో ఉంటాడు ఇప్పుడు ఆయన, ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు, కాల అతీతులు వాళ్ళు, కాలంతో సంబంధం లేదు. అంటే 60 ఏళ్ళు బతికారు మాస్టర్, 24,000 నిమిషాలు బతికారు, ఇవన్నీ ఎక్కర్లేని కబుర్లు. 24,000 నిమిషాలు బతకటం ఏంటి, ఎన్ని కోట్ల సంవత్సరాలే ఉంటాడు ఆయన. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు మీ ఎదురుకుండా వచ్చి కూర్చుంటారు. మనం ఎక్కడికి పిలవాలి, ఆజ్ఞలోకి పిలవాలి, ఆజ్ఞ చక్రంలోకి పిలిచి మీ ఆజ్ఞని నేను పాటిస్తాను చెప్పండి అని అడగాలి, అప్పుడు చెప్తారు. అంతేగాని మిగతా ఏ అడిగినా చెప్పరు. అందుకని ప్రస్తుతం మనం అత్యవసరంగా సాధించాల్సిన లక్ష్యం మీద పూర్తి అవగాహన ఉండి తీరాలి. కాబట్టి దాని గురించి బాగా మదించాలి. నేను చెప్పాను మాస్టర్ అసలు ఇవన్నీ చేయటానికి బేస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వ్యక్తిగతమైన ఆకాంక్షలు ఏమన్నా ఉన్నాయా మనకు మనం ప్రశ్నించుకోవాలి. అవునండి, ఇవన్నీ చెప్తే మంచి పేరు వస్తుంది నలుగురిలో, అలాంటివి ఉంటే 0. యజ్ఞాలు చేయిస్తాడు బ్రహ్మాండంగా, ఓ ఆయన మాట్లాడితే 3 మంది వచ్చేస్తారండి బాబు, ఎక్కడెక్కడ వాళ్ళు అన్ని చోట్ల నుంచి తండోపతండాలుగా వచ్చేస్తారు. అలా వచ్చేస్తుంటే మనకు కాస్త పొగర పెరిగింది అనుకోండి, మనం గురువుకి పనికి రాము. 0. కాబట్టి వ్యక్తిగతంగా ఇలాంటివి ఏమీ రాకూడదు. రాకుండా ఎందుకు రాకూడదంటే అసలైన పని జరగటానికి ఏమీ అడ్డుపడతాయి. ఒక రకమైన మాస్టర్ జ్వాలాకులు గారి పుస్తకం ఒకటి ఉంది, అదేంటంటే గ్లామర్, గ్లామర్ అనే ఒక పుస్తకం ఉంది. గ్లామర్ మామూలుగా అయితే సినిమా వాళ్ళకు ఉంటుంది గ్లామర్, కానీ ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళకి కూడా గ్లామర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గోపాల సినిమా వచ్చింది చూసారా తెలుగులో, దానికి హిందీ వర్షన్ ఉంది. దాంట్లో అది యాక్చువల్గా ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ పిక్చర్ యాక్చువల్గా, దాంట్లో ఒక రకంగా కృష్ణుడు వచ్చినప్పుడు ఆ మఠాధిపతులు లేదా పీఠాధిపతులు అందరూ ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ వ్యక్తిగతమైనవి కాబట్టి వాటి వల్ల ఉపయోగం లేదు, అలాంటి డేంజర్స్లో మనం పడకూడదు. ఇదైన తర్వాత మనలో అసలు ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం ఏమేం చేయగలం, చెయ్యాలని చాలా ఉత్సాహం ఉంటుంది. సపోజ్ నాకు చాలా ఉత్సాహం వెబ్ డిజైన్ చేసేస్తాను, ఏం చేస్తాను వెబ్ డిజైన్ ఎలా చేయాలో కూడా అసలు ఏబిసిడీలు రావు. కానీ అది తప్పు అనమాట, మనం అసలు ఏం చేయగలము ఏం చేయలేము ఈ రెండు తెలుసుకోవాలి. చేయలేనివి వదిలేయాలి, చేయగలిగినవి చెయ్యాలి, ఆ చేయగలిగినవి బాగా చేయాలి. ఇంకొకళ్ళు వాళ్ళు చూసి మనం ఇంతకంటే బాగా చేయలేము అని అట్టట్టుగా చేయాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. దీని గురించి చేసుకున్న తర్వాత అంచనా వేసుకుని మనకి ఇది వచ్చు కాబట్టి అవతల వాళ్ళకి ఇది రాగదు కాబట్టి మనం ఏదో గొప్పవాడు అనుకోకూడదు, మళ్ళీ అదొక డేంజర్. ఇదంతా గ్లామర్ కిందకి వస్తుంది. ఆ గ్లామర్ మనల్ని ఒక నాచురాయి లాంటిది అనమాట, దాని మీద కాలేజీ జర్రం జర్ర కింద పడతాం. అబ్బో నీకు చాలా విషయాలు తెలిసే అన్నాడు అనుకోండి, అబ్బో నిజమే నాకే తెలుసు అనమాట అనుకోకూడదు. మనకంటే ఎక్కువ విషయాలు తెలిసినాడు ఇంకా చాలామంది ఉంటారు. ఇది అయిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలి అని మనం ప్రశ్నించుకుంటే గురువుగారి జీవితం చెప్తారు. నా జీవితమే నా సందేశం, ఆయన జీవితం ఒక ఉదాహరణగా ఉంటుంది. అందుకని కృష్ణుడు కూడా అదే అంటాడు, యద్ ఆచరతి శ్రేష్ఠ తత్ర దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళని అనువర్తతే అందరూ ఫాలో అవుతారు కాబట్టి అలా వాళ్ళని చూసి నేర్చుకోవాలంటాడు కృష్ణుడు. అలాగే మనం గురువు గారిని మాస్టర్ని చూసి నేర్చుకోవాలి. దైన తర్వాత మన కుంభయోగం ఎప్పుడు మొదలైందంటే ఇంచుమించు క్రీస్తు శకం 1640 నుంచి మొదలైంది. కాబట్టి కుంభయుగంలో పాతవి అంటే మీన యుగానికి సంబంధించిన ఆలోచనలు వాటికి సంబంధించిన రూపాలు అన్నీ ఏవేవి అక్కర్లేదో అవన్నీ ఎత్తేసి కుంభయుగానికి సంబంధించిన ఆలోచనలు వాటికి సంబంధించిన రూపాలు మనం స్వీకరించే స్థితిలో ఉండాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇదివరకు ఏం చెప్పలేదండి, గాయత్రి మంత్రం అందరికీ చెప్పద్దన్నారు, మేము చెప్పం అంటే వాడు ఇంకా పాతకాలంలో ఉన్నాడు అనమాట, కుంభయోగంలోకి రాలేదు, ఉంటే ఖచ్చితంగా వాడు చెప్తాడు అందరికి. ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మూడు ముఖ్యమైనవి ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఇవాళ ఊరికే వాటి పేర్లు తెలుసుకుందాం. అదేంటంటే ఇంపర్సనలైజేషన్ అంటే మన వ్యక్తిగతమైన ఇంపార్టెన్స్ ఏమీ లేకుండా జీవించడం. రెండోది అమాల్గమేషన్ అంటే ఇంకొక దాంతో ఫ్యూజ్ అవటం, బ్లెండ్ అవటం. ఇప్పుడు నీళ్లు పాలు కలిసిపోతాయి, అలాగే కనుక నీళ్లు నూనె పోసాం అనుకోండి కలవు, అలా కలవకుండా ఉండకుండా మనం అందరితోటి కలవగలిగి ఉండాలి. అది అమాల్గమేషన్. నెక్స్ట్ ఇంటర్ కమ్యూనికేషన్, మన ఆలోచన మనం ఇంకొకటి ఆలోచనలు ఇంకొకటి భావాలు పట్టుకుంటున్నాం లేదా, ఇవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళతో మనం కలిసి పనిచేసే అవకాశం ఇంకా ఇంకా బాగా పెరుగుతుంది. ఇవన్నీ మనం వచ్చే క్లాసులు చెప్పుకుంటాం, వాటికి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ఇంకా ఎక్కువ బాగా సర్వీస్ చేయగలం. అలాగే మనం ఏమన్నా కాలాన్ని వేస్ట్ చేస్తున్నా, ఏదో ఊహాలోకల్ని బతుకుతున్నా, వృధా చేస్తున్నా, లక్ష్యం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేస్తున్నా, దీనికి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే ఈ మొత్తం అందరికీ నేను సెంటర్గా ఉన్నానా లేకపోతే గురువుగారి పనే సెంటర్గా ఉందా, అది ఒక ఆన్సర్ చెప్పుకోవాల్సింది. ఇవన్నీ చూసుకుంటూ మనం మన ప్లాన్ గురించి బాగా, మాకు తెలిసిపోయింది మొత్తం అనకూడదు, ఎవరికి తెలియదు సార్ వికే మాస్టర్ చెప్తారు, స్పిరిచువల్ ఎక్స్టర్ నోబడీ కెన్ కాన్ ఎగ్జాక్ట్లీ నో వాట్ ఈస్ ద ఎంటైర్ ప్లాన్. ఎప్పుడు అవసరం అప్పుడు రివీల్ చేస్తూ ఉంటారు అంతే. అలాగే మనకి ఇప్పటికి వరకు రివీల్ చేసిన ప్లాన్ గురించి అర్థం చేసుకుంటూ అసలు ఆ బుద్ధి ప్లేన్ని భూమి మీదకి దించాలంటే ఏం చేయాలో తెలుసుకుంటూ దానికోసం ప్రయత్నాలు చేయాలి. దానికోసం ఏం చేయాలి అనే దానికి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇచ్చారు. ఎప్పుడు నిరంతరము ఆజ్ఞలో ఉండటానికి ప్రయత్నం చేయండి అన్నారు. అలాగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అంటే పొద్దున్న సాయంత్రం ఆహుతులు ఇవ్వటం, 21 సార్లు ఓంకారాలు చేయటం, ఇవన్నీ రైట్. సింపుల్గా కూడా ఓంకారం ఎక్కడ లీనమైపోతుంది అని ప్రశ్నించుకుంటూ ఓంకారాన్ని ఉచ్చరించుతూ మనం వింటాం అనేది కూడా ఒక పద్ధతి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయటం అనేది ఎప్పుడు కూడా 100% రిజల్ట్స్ బాగా ఇస్తుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ నిరంతరం ఆజ్ఞలో ఉంటూ సమర్థ సద్గురు స్పర్శని అనుభవిస్తూ దివ్య ప్రణాళికని పూర్తిగా భూమిపై అవతరింపజేసే ఒక యుగ శిల్పులు లాగా తయారవుతారని మాస్టర్ రామకృష్ణ గారికి తగిన శిష్యులుగా జీవిస్తారు ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం అయ్యేణ వర్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయింది. ఉంటుంది.